The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు విజయం మీదే కార్యక్రమం సెప్టెంబర్ 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
విజయం మీదే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మై ఇన్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమంలో మీ హ్యాపీనెస్ కోచ్ రాయపెద్ది వివేకానంద్ మీ అందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాను. ఎలా ఉన్నారండి? మనము గత 2 వారాలుగా కలవలేకపోయాం. నేను మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యాను. ఎలా ఉన్నారు? మీ విజయ పరంపర కొనసాగుతూ ఉందా? చాలా సంతోషం. ఇవాళ మనము మన విజయం వైపు పయనం కొనసాగిద్దాం. ఖచ్చితంగా చెప్తున్నాను, విజయం మీదే. ఈ దిశగా ఈరోజు మనము మాట్లాడుకునే పోయే అంశం ఒక పుస్తకం గురించండి. ఒక చక్కటి పుస్తకం మీకు విజయ తీరాల్ని చేర్చే విధంగా నేను ఈ పుస్తకాన్ని ఎన్నుకోవడం జరిగింది. మనలో ప్రతి ఒక్కరికి ఒక బలీయమైన ఆకాంక్ష ఉంటుంది. అదేంటి? మనం ఐశ్వర్యవంతులం కావాలి. మనము ప్రపంచంలో ఎంత అయితే సంపద ఉందో అంత సంపదను మనం సొంతం చేసుకోగలగాలి, బాగా ధనవంతులుగా ఉండాలి, దేనికి కొదవ అనేది లేకుండా ఉండాలి. కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 100,000 కోట్లు, 1,00,000,000,000 నా అకౌంట్లో ఉండాలి. చాలా సుఖవంతమైన జీవితం నేను గడపాలి. నేను, నా వాళ్ళు, దేనికి కొదవ అనేది లేకుండా జీవించాలి అనేటటువంటి ఆకాంక్ష అందరిలో ఉంటుందండి. ఇది చాలా సహజమైన కోరిక. ఇందులో ఏమాత్రము తప్పు లేదు, ఏమాత్రం సిగ్గుపడాల్సిన పని కూడా లేదు. ఇకపోతే మన ఓరియంటల్ థాట్ అంటారు, అంటే తూర్పు దేశాల ఆలోచన సంవిధానం. మన తూర్పు దేశాల ఆలోచన సంవిధానంలో మనము పూర్తిగా ఆకళింపు చేసుకోకపోవటం వల్ల, మనము కొద్ది కొద్దిగానే దీన్ని అర్థం చేసుకోవటం వల్ల అనుకుంటాను, ధనం గురించి ఎక్కువ ఆలోచించటం, ధనవంతుడిగా ఉండాలి అని అనుకోవటం, ఐశ్వర్యవంతుడిని కావాలి అని అనుకోవటం చాలా పాపపు ఆలోచనలు. మనం ఎప్పుడు కూడా ధనం గురించి ఆలోచించకూడదు, ధర్మం గురించి మాత్రమే ఆలోచించాలి, మనం ఆశకు పోకూడదు అనే రకంగా మనకు పెద్దలు చెప్తూ వచ్చారు. వాస్తవానికి ఇది పూర్తిగా సరైన విధానం కూడా కాదు. ఎలాగంటే అండి, ఈ ప్రపంచంలో ధనం ఎవరి దగ్గరికి చేరాలి, ఎవరి దగ్గరికి చేరకూడదు అన్న విషయంలో ధనానికి ఒకటే ఛాయిస్ ఉంటుంది, ఏదర్ ఏ ఆర్ బి. అంటే దీనిలో ఛాయిస్ రెండే, మల్టిపుల్ ఛాయిస్ లేదు, ఏ లేదా బి. ఏ అంటే మంచి మనసున్న, దయార్ద్ర హృదయం ఉన్న వ్యక్తులు, అంటే మీ అందరిలాగా అండి. అదేవిధంగా బి అంటే దుర్మార్గులు, దుష్టులు, చెడు భావనలు కలవారు, వాళ్ళ వల్ల సమాజానికి హాని. ఈ రెండే వర్గాలు ఉంటాయి సమాజంలో. ఏ సమాజాన్ని మనం తీసుకున్నా మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇది రెండే కేటగిరీలు. ఇక డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది? మంచి వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి, లేదా చెడ్డవాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి. ధనం అప్రయత్నపూర్వకంగా ఎవరి దగ్గరికి రాదు కదండి. కాబట్టి ఈ చెడ్డవాళ్ళు నిరంతరం ధనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కాబట్టి సహజంగా వాళ్ళ వైపు మళ్ళుతూ ఉంటుంది. కాబట్టి మీలాంటి మంచి వాళ్ళందరూ ధనవంతులుగా ఉండటం ఎంతైనా అవసరం. కాబట్టి ధనవంతుడిగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు, ఐశ్వర్యవంతునిగా ఉండాలి అని అనుకోవటం ఏమాత్రం తప్పు కాదు. మీరు ధనవంతుడు అవటం మీ హక్కు, ఐశ్వర్యవంతుడిగా ఉండటం మీ హక్కు. సో దీనికి సంబంధించి ఒక 10 చిట్కాలు బోధించే ఒక పుస్తకం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయ్యా బాబోయ్, అంత సులభమా? కేవలం ఓ 10 చిట్కాలు పాటిస్తే ధనం మన సొంతం అవుతుందా? అరే భలే గమ్మత్తుగా ఉంది అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టించింది. ఇది అలాగా అని చెప్పేసి ఏదో వేలాది పేజీలు ఉంటాయి అనుకుంటే కూడా తక్కువే, కనీసం 100 పేజీలు కూడా లేవు ఈ పుస్తకంలో. కేవలం 89 పేజీలు మాత్రమే ఉన్నటువంటి చాలా చిన్న పుస్తకం ఇది. ఈ పుస్తకం 1968 అంటే ఇంచుమించు 51 సంవత్సరాలు అవుతుందండి ఈ పుస్తకం ప్రచురింపబడి. ఈ పుస్తకం రచయిత, ఈ పుస్తకం అతని యొక్క మొదటి రచన. ఈ రచయిత పేరు చెప్పనే లేదు కదా మీకు. ఈ రచయిత పేరు ఓజీ మాండినో. ఈయన రాసిన మొదటి పుస్తకం ఇదన్నమాట. ఈ పుస్తకం సృష్టించినన్ని సంచలనాలు అన్నీ ఇన్ని కావు, ఇప్పటికీ ఇది 1 ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పటిదాకా 14 కోట్ల కాపీలు అమ్ముడుపోయి సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉంది ఈ పుస్తకం. ఈ పుస్తకం టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ పుస్తకం టైటిల్ చదివే వాళ్ళు ఎవరికీ కూడా ఇది ఐశ్వర్యవంతుల్ని చేయటానికి ఉద్దేశింపబడిన పుస్తకం అని అనిపించదు. ఇంతకీ ఈ పుస్తకం టైటిల్ ఇప్పటికీ మీరు గెస్ట్ చేసే ఉంటారు, ఓజీ మాండినో రాసిన మొదటి పుస్తకం. 14 కోట్ల పైగా కాపీలు అమ్ముడుపోయింది, ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ ఉంది. ఇది మన ఇండియాలో జైకో పబ్లిషర్స్ మొదటిసారిగా 1975లో దీన్ని ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకం చేయబడింది, మన తెలుగులో కూడా ఉంది ఈ పుస్తకం. ఈ పుస్తకం పేరు ది గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో అత్యంత సెల్లింగ్ స్కిల్స్ కలిగినటువంటి ఒక వ్యక్తి, ది గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఏమిటి ఇంతకు ఈ పుస్తకంలో విశేషం? ఈ పుస్తకం చదివితే బాగా సేల్స్ చేయటం వస్తుందా? మార్కెటింగ్ మరియు సేల్స్ కు సంబంధించిన MBA తాలూకు టెక్స్ట్ బుక్ ఇది ఏంటి అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కొత్తగా మొదటిసారిగా ఈ పుస్తకం చూసేవాళ్ళకి. కానీ ఈ పుస్తకం సేల్స్ గురించి, మార్కెటింగ్ గురించి లేదా వాణిజ్యం గురించి కంటే కూడా దీనిని ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అనే చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అండి, ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు సార్వజనీకాలు, అంటే ఏ కాలానికైనా అవి వర్తిస్తాయి. అదేవిధంగా సర్వే సర్వత్ర ఆమోదయోగ్యమైనటువంటి అంశాలు ఈ పుస్తకంలో చర్చించబడడం జరిగింది. ఇంత చేసి కేవలం 89 పేజీలు మాత్రమే ఉన్న ఈ గ్రంథంలో ఏం చెప్పారు అనేది మనము తెలుసుకోబోయే ముందు మొదటిగా ఈ గ్రంథంలో ఉన్న ప్రధానమైన అంశం అంటే జానర్ అని చెప్పేసి అనొచ్చు. ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో ఉన్న జానర్ మెయిన్గా ఏంటయ్యా అంటే ధనవంతుడు కావాలి అనేటటువంటి అభిలాష ఉండగానే సరిపోదు, దీనికి మానసికంగా సంసిద్ధులై ఉండాలి. అదేవిధంగా ధనం ఎటువంటి మానసిక స్థితి ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ధనాన్ని పొందాలి అంటే మనం ఏ విధంగా మన యొక్క అంతశ్చేతనని, మన ఆలోచన విధానాన్ని, మనల్ని మనము ఏ విధంగా సంసిద్ధులంగా ఉండాలి అనే అంశాల్ని ఈ గ్రంథం చర్చిస్తుంది అన్నమాట. సో ఈ గ్రంథం పేరు ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ బై ఓజీ మాండినో. ఈ పుస్తకం గురించి మనము కథ, దీనిలో వాస్తవానికి ఇదేదో వ్యక్తిత్వ వికాస గ్రంథం అని చెప్పగానే ఆహా అలాగా సరేలేండి అని పెదవి విరిచే వాళ్ళని చూశాను. అంటే ఏదో దీనిలో కొన్ని సూత్రాలు చెప్పి ఇవి రోజు పాటించు నాయన, ఇవి నువ్వు పాటిస్తే బాగుపడతావు అనేటట్టుగా ఏదైనా ఉంటుందేమో అనేటటువంటి అభిప్రాయం కలగడం కూడా కద్దు. కానీ ఇది అలా కూడా కాదండి. దీనిలో ఒక అద్భుతమైన కథ ఉంది, ఒక ప్రేమ కథ ఉంది, అదేవిధంగా ఒక యువకుడి సాహస గాథ ఉంది, దీనిలో మలుపులు ఉన్నాయి, ఒక త్యాగం ఉంది. కాబట్టి ఇది మనుషులను, మనస్సులని, మనుషుల యొక్క మనసుల్ని బాగా కదిలించి అందరినీ కూడా ఈ పుస్తకం రంజింపజేసింది అని చెప్పచ్చు. ఈ పుస్తకం యొక్క కథ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
శ్రీరామ్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, నేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం, మార్నింగ్ మంత్ర మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
వన్ డే ఆర్జే వీకెండ్ మస్తీ స్పెషల్ షోలో అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులతో ముచ్చట్లు, పాటలు మీకోసమే. మరి మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే సింగిల్ ఆంగ్ షోకి కాల్ చేయండి, సింగర్ శిష్యులతో కలిసి మాట్లాడండి. భారత కాలమానం ప్రకారం ప్రతి శుక్రవారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు తప్పక వింటారు కదూ.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చుకూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, మీ కాలం కన్నా అవతల వారి ప్రాణం చాలా విలువైనది. ప్రాణరక్షణకై పరుగులు తీస్తున్న అంబులెన్స్కి దయచేసి దారి ఇవ్వండి. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు జారీ చేస్తున్న సందేశం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమానికి ఇవాల్టి ఎపిసోడ్లో మీ అందరికీ పునః స్వాగతం. మనం మాట్లాడుకుంటున్న పుస్తకం ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ బై ఓజి మ్యాండినో. ఇక ఈ కథ, ఈ పుస్తకం తాలూకు కథ విషయానికి వస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఇందులో అనేక మలుపులు ఉంటాయి, అదేవిధంగా ఆసక్తికరమైన ఘట్టాలు ఉంటాయి. మనకు ఎలాగా అంటే ఏమవుతుందా తర్వాత అనేటటువంటి ఒక ఉత్కంఠ ఉంటుంది. ఇలాంటి అంశాలన్నింటితో పాటు ముఖ్యంగా మానవత, అదేవిధంగా మన మానసిక స్థితిని ఎలా మలుచుకుంటే ధనం తనంతట తానే మన వద్దకి వస్తుంది అనే అంశాన్ని చెప్పుకుంటాడు అనమాట, మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ గ్రంథం గురించి ముఖ్యంగా. సో ఇందులో కథ ప్రారంభంలో హఫీద్ అనేటువంటి ఒక కోటీశ్వరుడు తన వృద్ధాప్యంలో ప్రవేశించాడు. ఈ హఫీద్ అనే కోటీశ్వరుడు ఎంత ధనవంతుడంటే, ఇప్పటి తరం ప్రకారం చెప్పాలంటే ఇది చాలా పాత కథ అండి. అనేక అటు కథ కాలం ప్రకారం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితపు కథ అని మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ ఆధునిక రవాణా సౌకర్యాలు, బస్సులు, ప్లేన్స్, రైళ్లు ఇలాంటివి ఏవీ లేవు. ఈ కథ అంతా కూడా సైప్రస్, డమాస్కస్, బెత్లహెమ్ ఆ ప్రాంతాల్లో జరుగుతుంది అన్నమాట. సో ఈ హఫీద్ అనేటువంటి వృద్ధుడు ఒక అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని తాను పరిశీలనగా చూసుకుంటూ ఉంటాడు. శరీరానికంతా వృద్ధాప్యం వచ్చిందే గాని నా కళ్ళల్లో ఇంకా ఆ చెమక్కు తగ్గలేదు, ఆ కాంతి అలాగే ఉంది అని అనుకుంటూ ఉంటాడు ప్రారంభ వాక్యాల్లో. ఇంత లోపల అతడు కబురు పెట్టిన అతని సెక్రటరీ అనుకోవచ్చు ఎరాస్మస్ అనే అతను, ఆయనతో నమ్మిన బంటు, ఆయన యొక్క ముఖ్యమంత్రి లాగా ప్రధాన సెక్రటరీ, ఆయన వినయంగా వచ్చి ప్రభు గారు మీరు నా కోసం కబురు పెట్టారట అని అడుగుతాడు. అప్పుడు ఈ హఫీద్ ఆయన వంక ఆప్యాయంగా చూస్తూ ఎరాస్మస్ నేను నీకు అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. ఎరాస్మస్ ఒక విధమైన ఉద్వేగం నిండిన డగ్గుత్తికతో తన కంఠంలో ఒక విధమైన దిగులు ధ్వనింపజేస్తూ, మీరు చెప్పిన పని సక్రమంగానే జరుగుతుంది బుర్రగారు అని చెప్తారు. సో మన సంపద అంతా మన గోడౌన్ చేరింది కదా, నా యొక్క వ్యాపార సామ్రాజ్యంలోని సంపద మొత్తము ధనం రూపంలోకి, ఆ తర్వాత బంగారు బిళ్ళల రూపంలోకి మార్చమని నేను ఆజ్ఞ ఇచ్చాను, అది పని ఎలా జరుగుతుంది అని అడుగుతాడు. ఎరాస్మస్, చెప్పాను కదా దొరగారు, మనం మీరు చెప్పిన అప్పచెప్పబడిన పని సక్రమంగా జరుగుతోంది, ఇక మిగతా నగరాల నుంచి కూడా ఇంకా మన సరుకులు బంగారు బిళ్ళల రూపంలోకి మార్చబడి ఓడల్లో వస్తూ ఉన్నాయి అని చెప్తాడు అనమాట. ఈ హఫీద్, ఓకే త్వరగా కానివ్వండి, ఈ పని చాలా ముఖ్యమైనది, ఈ పని ఈ పని మీరు సూపర్వైజ్ చేసి అజమాయిషీ చేసి ఆ పని సక్రమంగా సజావుగా పూర్తి బంగారు బిళ్ళలన్నీ గోడౌన్ గోదాముల్లో చేరంగానే ఒకసారి వచ్చి నన్ను కలవండి అని చెప్తాడు. అప్పటిదాకా ఒక విధమైన అనిశ్చితితో ఉన్న ఎరాస్మస్ గొంతు పెగిలించుకుని, దొరవారు మీరు ఇచ్చిన ఏ ఆజ్ఞను నేను ఇప్పటిదాకా ఉల్లంఘించింది లేదు, మీరు చెప్పిన పని చెప్పినట్టు సక్రమంగా నెరవేరుస్తూ వచ్చాను, ఇది ఎందుకు, ఇది ఏమిటి అనేటువంటి ప్రశ్న నేను ఏనాడు వేయలేదు, కానీ మీ అనుమతితో మొదటిసారిగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేసే దుస్సాహసం చేస్తున్నాను, ఇలా ఎందుకు మనము మన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతా ఎందుకు ఇలాగా అమ్మేసి బంగారు బిళ్ళల రూపంలో మార్చాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రస్తుతం మన వ్యాపారాలు సజావుగా నడుస్తున్నాయి, ప్రజలంతా కూడా మనల్ని చాలా గౌరవిస్తున్నారు, మనం విశ్వసనీయమైన వ్యాపార వర్గాల జాబితాలో ఉన్నాము, ఇటువంటి ఈ దశలో మనం ఇలా చేయటం సరమేనా అంటాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడైన ఆ వృద్ధుడు హఫీద్ ఏమీ పలకకుండా ఒక చిరునవ్వు నవ్వి, ఎరాస్మస్, నేను ఇచ్చిన ఏ ఆజ్ఞల్ని నువ్వు ఉల్లంఘించలేదు, నువ్వు ఈ విధంగా సుశిక్షితుడైన సైనికుడిలాగా ఇంతకాలం నా దగ్గర పనిచేస్తూ నా ఆజ్ఞల్ని పాటిస్తూ నాకు తగిన విధంగా తగిన సమయంలో సలహాలు ఇస్తూ ఉండటం వల్ల నేను ఈ స్థితికి చేరుకోగలిగాను, కానీ నీ ఇప్పటి ఈ ప్రశ్నకు నేను ఏం సమాధానం చెప్పలేను, నేను చెప్పిన పని పూర్తి చేయి, స్వర్గలోకంలో నా జీవిత భాగస్వామి లిసా ఎదురు చూస్తూ ఉంటుంది, నేను కూడా తన దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది, నా లిసా ఎక్కడ ఉన్నా నా కోసం ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తాడనమాట. ఇక ఏమి చెప్పేది లేక మారు మాట్లాడలేక ఎరాస్మస్ దిగులుగా బయటికి వెళ్ళిపోతాడు. అంత అయిన తర్వాత ఎరాస్మస్ వస్తాడు. దొరవారు, మీరు చెప్పిన విధంగానే మన సంపద అంతా కూడా వేర్ హౌస్ చేరింది, బంగారు బిళ్ళల రూపంలో మనం భద్రపరిచాము, మీ తదుపరి ఆజ్ఞ ఏమిటి అంటాడు. అప్పుడు ఈయన హఫీద్ చెప్తాడు, మన దగ్గర పనిచేస్తూ ఇప్పటిదాకా విశ్వాసపాత్రులుగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సేల్స్ బాయ్స్కి, మన షోరూమ్ల యొక్క ఉద్యోగస్తులకి, మేనేజర్లకి, ప్రతి ఒక్క స్టాఫ్కి ఈ సంపదనంతా సరి సమానంగా పంచేసేయి, వాళ్ళ వాళ్ళ పేరు మీద వాళ్ళకి వీటిని పంచాలి మనము. అదేవిధంగా నీ విషయానికి వస్తే ఈ నగరంలో ఉన్నటువంటి ఈ సువిశాలమైన రాజప్రాసాదం లాంటి ఈ భవంతి, ఆ గోడౌన్, ఇతరత్ర స్థిర చరాస్తులు నీవే, అది నీ పేరు మీద రాసిచ్చేస్తాను. ఒక విధమైన దిగులు విషాదము నిండినటువంటి కంఠస్వరంతో ఎరాస్మస్, ప్రభు ఎందుకు ఇవన్నీ, మీరు ఎందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు అంటాడు. ఇక హఫీద్ ఏమీ మాట్లాడకుండా, నీవు నా వెంబడి వచ్చేసి నా వెనుకగా రా అని చెప్పేసి ఆ ఎరాస్మస్ని తోడుకొని మొదటి అంతస్తుకి పాలరాతితో చేయబడిన మెట్లను అధిరోహిస్తూ ఐశ్వర్యం తుళ్ళిపడేటటువంటి రాజహర్మ్యం లాంటి, రాజప్రసాదం లాంటి ఆ భవంతిలో క్రమంగా మొదటి అంతస్తు దాటి రెండవ అంతస్తుకు చేరతారు. ఆ రెండవ అంతస్తుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక గదిలో గదికి తాళం వేసి ఉంటుంది. తన నడుములో దోపుకున్నటువంటి తాళం చెవి తీసి ఆ గదిని తెరుస్తాడు హఫీద్. వృద్ధులైనటువంటి హఫీద్ ఆ గదిలోకి ప్రవేశించి లోనికి వెళ్ళి కాస్త వెనకగా తిరిగి ఎరాస్మస్ను కూడా లోపలికి రమ్మన్నట్టుగా తల పంకిస్తాడు. ఎంతో ఆసక్తితో ఎరాస్మస్ ఆ గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ గదిలోనికి ప్రవేశించిన మూడవ వ్యక్తి బహుశా ఎరాస్మస్ ఒక్కడే. అప్పటిదాకా ఆ గదిలోకి హఫీద్, ఆ తర్వాత అతని భార్య లిసా, ఆమె బ్రతికున్నంత కాలము ఆ గదిలోకి వచ్చి వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉన్న వ్యక్తులు అంతే. హఫీద్, లిసా తప్పనేచి మూడవ వ్యక్తి ఆ గదిలోకి వెళ్ళిందే లేదు. మొదటిసారిగా ఆ గదిలోకి మూడవ వ్యక్తి ప్రవేశించాడు. ఆ గది గురించి ఆ స్టాఫ్ మొత్తంలోనూ, అదేవిధంగా ఇతర వ్యాపార వర్గీయుల్లోనూ ఒక పెద్ద చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేది. ఆ గదిలో రత్న మాణిక్యాలు ఉన్నాయనండి, ఆ గది నిండా బంగారు నిల్వలు ఉన్నాయనండి, ఆ గది నిండా వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయనండి, లేదు లేదు, ఆ గదిలో రహస్యంగా తన ఉంపుడుగత్తెలను పెట్టుకుని అతడు సుఖభోగాలు అనుభవిస్తుంటాడు అని కొంతమంది, ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, ఎవరి సంస్కారం పరిమితి చేసినంతలో వాళ్ళు ఆ గది గురించి రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో మొదటిసారిగా ఆ గదిలోకి సహజమైన ఆసక్తితో అడుగుపెట్టినటువంటి ఎరాస్మస్ తన అదృష్టాన్ని తానే అభినందించుకుంటూ ఒక ఉద్విగ్నతతో కూడిన ఆనందంతో ఆ గదిలోకి అడుగుపెట్టి ఒక విధంగా కంగు తింటాడు. ఎందుకంటే బయట వ్యాప్తిలో ఉన్న పుకార్లకు భిన్నంగా ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. ఏ విధమైనటువంటి ఫర్నిచర్ కానీ మరే విధమైనటువంటి వస్తు సామగ్రి కానీ ఆ గదిలో లేదు. ఆ గదిలో ఉన్న ఒక చిన్నపాటి గూటి దగ్గరికి వెళ్ళి ఆ గూట్లో ఉన్నటువంటి ఒక చెక్క పెట్టెని హఫీద్ తీసుకొని వస్తాడు. ఆ చెక్క పెట్టె ఒక మూత ఉంటుంది. ఆ చెక్క పెట్టె మూతను ఆయన తెరుస్తూ చెప్తాడు, ఎరాస్మస్, ఈ చెక్క పెట్టెలో కొన్ని తోలు కాగితపు ప్రతులు లాంటివి, తోలుతో చేసినటువంటి వ్రాత ప్రతులు ఉన్నాయి. ఇవి 10 ప్రతులు ఉంటాయి. స్క్రోల్ 1, స్క్రోల్ 2, స్క్రోల్ 3, ఆ విధంగా స్క్రోల్ 10, 10 స్క్రోల్స్ ఉంటాయి. ఈ 10 స్క్రోల్స్, ఈ చెక్క పెట్టెలో ఉన్నటువంటి ఈ 10 ఉత్తరాలు అందాం మనం, ప్రతులు అందాం. ఈ 10 ప్రతులు నా వరకు నాకు చాలా విలువైనవి. వీటి విలువ ఎంత అని చెప్పాలంటే, ఈ గదిని మొత్తం వజ్రాలతో వైడూర్యాలతో ఐశ్వర్యంతో, ప్రపంచమైన ఐశ్వర్యంతో ఈ గదిని మొత్తము నింపినా కూడా ఈ వ్రాత ప్రతులతో సరిసమానం కావు. ఈ వ్రాతప్రతుల్లో ఉన్నటువంటి విషయం, ఈ వ్రాతప్రతుల్లో వ్రాయబడినటువంటి విషయం చాలా విలువైనది, అమూల్యమైనది. దానిని మన మామూలు పడికట్టు పదాలతో, మనకు తెలిసినటువంటి లెక్కలతో లెక్క కట్టలేము. ఇది చాలా ఐశ్వర్యాన్ని అందజేసేటువంటి విలువైన ఖజానా లాంటివి అంటాడు. ఎరాస్మస్కి ఏమీ అర్థం కాదు. ఏంటి ఇలా చెప్తున్నాడు, ఈ వ్రతపతుల్లో అంత విలువైనవి ఏముందబ్బా అన్నట్టుగా అతడు చూస్తాడు. అప్పుడు హఫీద్ ప్రేమతో, ఎరాస్మస్, ఈ వ్రతపోతుల్ని నేను నీకు అందజేస్తున్నాను. ఈ వ్రతపోతుల్ని కేవలం ఒక వ్యక్తికి మాత్రమే నేను ఇవ్వాలి. ఈ వ్రతపోతుల్లో కొన్ని అమూల్యమైన విషయాలు దాగి ఉన్నాయి. వీటి ద్వారా నా వ్యాపార సామ్రాజ్యాన్ని నేను ఈ స్థాయికి విస్తరించుకోగలిగాను. ఈ వ్రతపోతుల్లో వ్రాయబడినటువంటి అంశాల్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం ఎంత ఎత్తులకైనా ఎదగవచ్చు, అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ హఫీద్ చెప్తున్న ఈ మాటలకు ఎరాస్మస్ కొంత ఆశ్చర్యానికి గురవుతాడు, కొంత నమ్మశక్యం కూడా అతనికి కావటం లేదు. ఏంటివి ఈ వ్రతప్రతులంట, ఈ వ్రతప్రతులు ఏదో రాసి ఉందంట, అవి చదివితే ఐశ్వర్యం తనంతట తానే వస్తుందంట, ఏంటి ఈ పిచ్చి మాటలు అని అన్నట్టుగా మనసులో అనుకున్నాడో ఏమో. అలాగైతే మరి మన వద్ద ఉన్న సేల్స్ మ్యాన్లందరికీ కూడా మీరు ఈ వ్రతప్రతులను చదివింపజేసి వాళ్ళందరినీ కూడా ఐశ్వర్యవంతులను చేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇన్నాళ్ళు ఈ చీకటి కథ వీటిని దాచిపెట్టారు అని అడుగుతాడు. నేను ఒకరి వద్ద నుంచి వీటిని పొందాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు హఫీద్. ఇవి నాకు పార్త్రోస్ అనేటటువంటి ఒక వృద్ధుడు నాకు ఇచ్చాడు. ఆ పార్త్రోస్ అనే వృద్ధుడు మహా ఐశ్వర్యవంతుడు. నేను అతన్ని నా యవ్వనం ప్రారంభ దశల్లో కలిశాను. అప్పటికి అతడు ప్రపంచంలోకెల్లా అత్యంత ఐశ్వర్యవంతుడు, ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప వ్యాపారి, ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు. అటువంటి పార్త్రోస్ నాకు ఈ వ్రతపతుల్ని అందజేశాడు. ఈ వ్రతపతుల్ని అందజేసేటప్పుడు ఈ ఖజానా లాంటి ఈ వ్రతపతులతో నిండిన ఈ చెక్క పెట్టెని నాకు అందజేసేటప్పుడు అతనికి నేను ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం ప్రకారం ఈ వ్రతపతుల్ని నేను ఒక నియమానుసారం చదవాలి. ఈ వ్రతపతుల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్న వరుస సంఖ్యలో వ్రాయబడి ఉన్నాయి. ఈ వరుసను తప్పకుండా పాటించాలి. మొదట 3వది చదువుతాను, తర్వాత 10వది చదువుతాను, తర్వాత వచ్చినప్పుడు 1వది చదువుతాను అంటే కాదు. వాటిని ఒక క్రమ పద్ధతిలోనే 1 నుండి 10 వరకు చదవాలి. ఆ చదివే పద్ధతిలో కూడా ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. 1వ వ్రతప్రతిని మొదటగా తెరవాలి. ఆ విధంగా కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు నీకు చెప్తాను నేను. ఇకపోతే ఈ వ్రతప్రతుల్ని అందజేసినప్పుడు పార్త్రోస్ నా దగ్గర ప్రమాణం చేయించుకున్నారు. ఒక అర్హుడైన వ్యక్తి నా వద్దకు వచ్చినప్పుడు ప్రకృతిలో కొన్ని ప్రత్యేక సూచనలు నీకు కనిపిస్తాయి. ఆ విధంగా ప్రత్యేక సూచనలు నీకు దేవుని వద్ద నుంచి దైవ సందేశం లాగా అందినప్పుడే నువ్వు ఆ వ్యక్తికి ఈ వ్రతప్రతుల్ని అందజేయాలి. అతనికి ఆ వ్రతప్రతుల గురించి కానీ వాటిలో ఉన్నటువంటి ఆ అనంతమైన విజ్ఞానం గురించి కానీ అసలు ఏమీ తెలిసి ఉండదు. అతడు ఒక ప్రత్యేకమైన అర్హుడైన వ్యక్తి అన్న విషయం ప్రకృతిలోని కొన్ని సూచనల ద్వారా భగవత్ సందేశం లాగా నీకు లభిస్తుంది. ఆ విధంగా సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే అతనికి అందజేయాలి అన్నట్టుగా నాకు చెప్పాడు. అటువంటి వ్యక్తి తారసపడే వరకు నేను నా కర్మను నేను ఆచరిస్తూనే ఉండాలి, నా పని నేను చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇప్పుడు నాకు కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా మీరు ఆ అర్హుడైన వ్యక్తి అన్న విషయం బలపడింది. అందుకే నేను మీకు ఈ వ్రతప్రతుల్ని అందజేస్తున్నాను. మీరు కొద్ది రోజులు ఆగి వస్తే నేను మీకు దీనిలోని విషయాల్ని పూర్తిగా వివరించి వీటిని ఎట్లా పాటించాలి, ఏ విధంగా ధనవంతుడు అవ్వాలి అన్న విషయాన్ని తెలియజేస్తాను అని చెప్తాడు. ఏమీ అర్థం కాదు ఎరాస్పస్కు. సరే, తన యజమాని చెప్తున్న మాటల్ని అతను విశ్వసించక తప్పదు కదా, అలాగేనండి అని తల ఊపి నెమ్మదిగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. హఫీద్ ఒంటరిగా ఆ గదిలో ఆలోచనల్లో మునిగిపోయాడు. అతడి ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. మిగతా కథ వినబోయే ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం.
సతనవైన గారవము నాది
Rajni. You are now listening to Mind Media, the voice of India.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
ప్రాచీన విజ్ఞాన నిధి ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, నీరు మనందరికీ జీవనాధారం. చెట్లకు జంతువులకి కూడా నీరు అవసరం. మనం తయారు చేయలేనిది నీరు, వినియోగించుకోవటమే మన బాధ్యత. ముందు తరాల కోసం నీటిని పొదుపుగా వాడుట, వాన నీటిని ఒడిసిపెట్టే ప్రయత్నం, వీటి గురించి మరింత శ్రద్ధ చూపే టైం వచ్చింది. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మై ఇండియా మై ఇన్ మీడియా ప్రేక్షకులకు విజయం మీదే కార్యక్రమానికి మీ రాయపెద్ది వివేకానంద్ మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నారు.
సో ఇప్పటిదాకా జరిగిన కథ ఆసక్తికరంగా ఉంది కదా. సో హఫీద్ తన గతం గురించి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అతడు 14-15 ఏళ్ళు వయసున్న కుర్రాడు. అప్పటికి అతడు ఒక పెద్ద వ్యాపారి, ఇప్పటి భాషలో చెప్పాలంటే మల్టీ మిలియనీర్ అనుకోవచ్చు. ఒక పెద్ద మల్టీ మిలియనీర్ పార్త్రోస్ అనేటటువంటి వ్యాపారి దగ్గర అతని వంటల్ని శుభ్రపరుస్తూ ఆ వంటలకి ఆహారం దాణా పెడుతూ వాటిని చూసుకునేటటువంటి కాపరి. హఫీద్ని చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటం వల్ల హఫీద్కి ఈ పార్త్రోస్ అనే అతని వ్యాపారి అతన్ని దయతలిచి తన దగ్గర ఈ విధంగా పనికి కుదుర్చుకున్నాడు. కానీ హఫీద్ కుర్రాడు చాలా చురుకైన వాడు. అతడు ప్రతిరోజు ఇతని దగ్గర వచ్చే బిడాలాలు, వంటల బిడాలాలు, వాటి మీద వచ్చే సరుకు, ఆ సరుకును మళ్ళీ రవాణా చేయటం, ఇక్కడి నుంచి కొత్త సరుకు వెళ్ళటం, అక్కడి నుంచి ఇంకో సరుకు రావటం, ఈ విధంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిత్యము చూసేవాడు. అతని వద్దకు వచ్చే సేల్స్ బాయ్స్, ఆ సేల్స్ బాయ్స్కి ఇచ్చే ఈయనచ్చే ట్రైనింగ్, సేల్స్ బాయ్స్కి ఇచ్చే మోటివేషన్, ఇవన్నీ కూడా అతడు దూరం నుంచి వింటూ ఈ సేల్స్ అనే వృత్తి పట్ల అతడు ఆసక్తి పెంచుకుంటాడు అన్నమాట. ఏంటి జీవితం, ఎన్నాళ్ళున్నా ఈ వంటలకి మాలిష్ చేస్తూ వాటికి దాణా పెడుతూ ఈ వంటలకి స్నానం చేస్తూ ఇలాగా చిరాగ్గా ఉంది, ఒక మంచి సేల్స్ మ్యాన్గా ఎదిగి ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప ఐశ్వర్యవంతునిగా అవ్వాలి అని చెప్పేసి అతడిలో ఒక బలీయమైన కోరిక కలుగుతుంది. అతడు ఒకరోజు పార్త్రోస్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఇదివరకు కూడా ఒకసారి మనవి చేసుకుని ఉన్నాను, నన్ను మీ సేల్స్ మ్యాన్ టీంలోకి ఎందుకు తీసుకోకూడదు, నేను మీరు చెప్పేటువంటి పాఠాలన్నీ చక్కగా విని నేర్చుకుంటాను, నేను సేల్స్ మ్యాన్గా ఎదిగి మీ యొక్క మన్నల్ని పొందుతాను అంటాడు. అదేంటి, నువ్వు వంటల్ని కాచుకునే పని కదా, నీది సేల్స్ మ్యాన్ అవుతానంటావేంటి, ఎందువల్ల నీకు ఇలాంటి భావన కలిగింది? అది ఏమోనండి, మీ సేల్స్ మ్యాన్లందరినీ చూస్తుంటే నాకు కూడా బాగా ఉత్సాహంగా ఉంది, నేను కూడా సేల్స్ మ్యాన్గా ఎదగాలి అని అనుకుంటున్నాను అని నానుస్తాడు హఫీద్. కాదు కాదు, ఏదో ఉంది చెప్పు అంటే, అది కాదండి, నేను చాలా గొప్ప ధనవంతుని అవ్వాలి, ఐశ్వర్యవంతుని అవ్వాలి అనుకుంటున్నాను. ఐశ్వర్యవంతుడు అవ్వటానికి ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక దగ్గరి మార్గం సేల్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వటం, సేల్స్ మ్యాన్గా ఎదగటం అని మీరు ట్రైనింగ్లో భాగంగా మీ సేల్స్ మ్యాన్లందరికీ చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి నాకు కూడా ఆ విధంగా కోరిక కలిగింది, నేను గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాను అంటాడు. అప్పుడు ఆయన, ఏ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు ఐశ్వర్యవంతుడివి అంటే, నేను ఐశ్వర్యవంతుడిని అయితే నేను కూడా మీలాగే నా కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటాను, చాలా ఖరీదైన వస్తువుల్ని నా కుటుంబ సభ్యులందరికీ అందజేస్తాను, కానుకలుగా నా కుటుంబానికి చాలా చక్కటి జీవితాన్ని ఇస్తాను, అదేవిధంగా నేను చాలా గొప్ప జీవితాన్ని జీవించవచ్చు కదా అంటాడు. అరే హఫీద్, నువ్వు ఇంకా చిన్న కుర్రాడివి, నీకా తల్లిదండ్రులు లేరు, మీ అమ్మా నాన్నలు చనిపోయి ఉంటే నేను నిన్ను దగ్గరికి తీసుకొని చీర తీసి నీకు ఈ విధంగా ఉపాధి కల్పించాను, మరి కుటుంబం ఎక్కడుంది నీకు అంటే, అయ్యా మరి ఇటీవల మీ మిత్రుడు ఓ పెద్ద వ్యాపారి పలానాయన ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి లిసా చక్కని చుక్క, నాకు ఆమె బాగా నచ్చింది, నేను ఆమెను మనసులోనే ప్రేమిస్తున్నాను, కానీ ఓ వంటల కుర్రాడికి, వంటలు మాలిష్ చేసే కుర్రాడికి ఆయన మీ మిత్రుడు కూతుర్ని ఇవ్వడు కదా, అందుకు నేను ఐశ్వర్యవంతుని అయ్యాననుకోండి, అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అని నసుకుతాడు. అప్పుడు పార్త్రోస్ హృదయపూర్వకంగా నవ్వేసి, ఓహో ప్రేమ కథనా, అలాగే అలాగే, అయితే నీకు నేను సేల్స్ మ్యాన్ ఉద్యోగం ఇస్తాను, కానీ నువ్వు ఐశ్వర్యవంతుడు అయిన తర్వాత ఏం చేస్తావు ఒకసారి చెప్పు అంటాడు. అదేనండి, మీలాగే చేస్తాను అని చెప్పి అంటే ఆయన కూడా నవ్వేసి, సరే ఐశ్వర్యవంతుడివి అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా పని చేయొద్దు, ధనాన్ని సంపాదించాలి, ధనం కోసం బతకాలి, ధనం వల్ల తృప్తి వస్తుంది, ధనం వల్ల ఆనందం వస్తుంది, ఇట్లాంటి భావనలతో ధనాన్ని సంపాదించొద్దు, ధనం కోసం వెంపర్లాడద్దు, ప్రేమ కోసం జీవించు. నీ అంతరంగిక ఆనందాన్ని నువ్వు నీ గమ్యంగా పెట్టుకో. నీ చుట్టూ కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా నీ మనసులో ఆనందం లేకుంటే ఆ ఆనందం, ఆ ధనం వృధా. నీకు కావలసినది పరమ గమ్యం ఏదైతే ఉందో అది నీ హృదయంలోని ఆనందం. ఆ ఆనందం కోసం నువ్వు ప్రాకులాడాలి. సరే, నీవు సేల్స్ మ్యాన్గా అవ్వాలి అనుకుంటున్నావు కాబట్టి నేను నీకు కింద పరీక్ష పెడతాను. నేను నీకు ఒక ఖరీదైన దుప్పటి ఇస్తాను. దాన్ని నేను చెప్పడం ప్రకారం ఒక విధమైన ఖరీదైన దుప్పటి నువ్వు తీసుకెళ్ళి దాన్ని అమ్ముకొని రా. దాన్ని అమ్ముకొని వచ్చేటప్పుడు నీకెంత దాని మీద ప్రాఫిట్, నువ్వు నా దగ్గర కేవలం నీ పేరిట ఒక సెంట్ నేను రాస్తాను నీ ఖాతాలో. నీకు ఈ దుప్పటి ఇస్తున్నాను, ఈ దుప్పటి తీసుకెళ్ళు. దీన్ని నీవు ఒక సెంట్కి నా దగ్గర కొన్నట్టు, అది కూడా అప్పుగా. నువ్వు దీన్ని ఎంత కావాలంటే అంత రేటుకు అమ్మేసుకో. ఆ వచ్చిన పైన వచ్చే డబ్బంతా నీది కమిషన్. నాకు నా సెంట్ నాకు తెచ్చేస్తే నీ అప్పు తీరిపోతుంది. అప్పుడు నా పరీక్షలో నువ్వు నెగ్గిన వాడివి కూడా అవుతావు. ఆ తర్వాత నేను నిన్ను సేల్స్ మ్యాన్గా ఉద్యోగంలోకి తీసుకుంటాను, చూద్దాము. ఇకపోతే సేల్స్ మ్యాన్ జీవితం నువ్వు అనుకుంటున్నటువంటి సుఖమయమైన జీవితం కాదబ్బాయి. నువ్వు ఎన్నుకుంటున్న ఈ జీవితం కష్టభూయిష్టమైనది. నువ్వు ఎన్నుకున్న ఈ మార్గం చాలా కఠినతరమైనది. ఎన్నో సందర్భాల్లో సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని చూస్తావు కానీ వాటి సౌందర్యాలని ఆస్వాదించలేవు. కొన్ని సందర్భాల్లో నీ ఒక్కడివే రహదారి మీద వెళ్తూ ఉంటావు. ఆకలిన టయానికి నీ సంచిలో నుంచి ఓ రొట్టె ముక్కను తీసుకొని నీవు నీ ఒంటే రోడ్డు పక్కన నిలబడి తినాలి. ఎవ్వరూ ఉండరు, ఏకాకివి. ఆర్మీ వాడు, ఇతరతర ఉద్యోగులు, వాళ్ళ ఆర్మీ వాడైనా సరే తన యొక్క నిర్ణీత సమయానికి షిఫ్ట్ మారంగానే తన ఇల్లు అనుకునేటటువంటి బ్యారాక్కి వచ్చి విశ్రాంతి తీసుకుంటాడు. ఇతరత్ర ఉద్యోగస్తులు, ఇతరత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఒక నిర్ణీత టయానికి తమ కుటుంబం దగ్గరికి వెళ్ళి కుటుంబంతో కలిసి హాయిగా కాలం గడుపుతారు. వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి భోంచేస్తారు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాల్ని పొందుతారు. కానీ నీకు ఇలాంటి చిన్ని చిన్ని సుఖాలు కూడా జీవితంలో కరువు అవుతాయి. నీవు అలా వెళ్తూ ఉంటావు నీ సేల్స్ కోసం. ఒకరోజు సేల్ అవుతుంది, ఒకరోజు సేల్ అవ్వదు. ఒకరోజు నీకు అమ్మకాలు జరుగుతాయి, ఇంకొక రోజు అమ్మకాలు జరగవు. చీత్కారాలు ఎదురవుతాయి, దూషణ భూషణ తిరస్కారాదులు ఎదురవుతాయి. ఇవన్నిటినీ కూడా నువ్వు పట్టించుకోకుండా నీ గమ్యం వైపే సాగిపోతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో చక్కగా తమ కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తున్నటువంటి కుటుంబాలు నీకు తారసపడతాయి. అప్పుడు నీ గుండెంతా మెలిపెట్టినట్టు అవుతుంది. ఏరా, నేను చేసుకున్న ఈ కష్టం అని నీ మీద నీకే జాలి కలుగుతుంది. నీవు ఒంటరివాడి అనేటువంటి బాధ నిన్ను చుట్టుముడుతుంది. అలాంటి సందర్భాల్లో నిన్ను ఆకట్టుకోవడానికి అనేక ఆకర్షణలు నీ చుట్టుముట్ల కదలాడతాయి. ఆ ఆకర్షణలకు లొంగావో నీ పతనం ప్రారంభమవుతుంది. ఆ ఆకర్షణలు నువ్వు తీసుకుని ఆకర్షణకు లొంగిపోతే ఇక సేల్స్ మ్యాన్గా నీ జీవితమే దుర్భరం అవుతుంది. కాబట్టి ఎన్నుకున్న మార్గం నీకు నిజంగానే నచ్చిందా ముందుకెళ్ళు. లేదా నువ్వు ఇది అమ్ముకోలేకపోయావా ఏమి సిగ్గుపడద్దు. ప్రయత్నమే చేయకుండా ఉండేవాడికన్నా ప్రయత్నం చేసి విఫలమయ్యేవాడు గొప్ప. నా దృష్టిలో విఫలం అవ్వటం శాపం కాదు, విఫలం అవ్వటం పాపం కాదు. విఫలమైనంత మాత్రాన నువ్వు పనికిరాని వాడివని కాదు. నీ ప్రయత్నం ఇంకా కొంత బాగుంటే బాగుండేది అని అర్థం, అంతే. నీ ప్రయత్న లోపం లేకుండా నీ పని చెయ్యి. ఈ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడు అవుతావా, సహబాష్. ఈ ప్రయత్నంలో నువ్వు విఫలుడు అవుతావా, నో ప్రాబ్లం. నీకు మరొక ఛాన్స్ ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ వద్దు, నాకు ఈ మార్గమే వద్దు. నేను మళ్ళీ నా వంటలకు దగ్గర ఉండేటువంటి వంటల్ని క్లీన్ చేసుకుంటూ వంటలకు దాణా వేసుకుంటూ ఉండేటటువంటి జీవితమే నాకు బాగుంది అని నీకు అనిపించిందా? వచ్చేసాయి. నీ పనిలోకి నేను ఎవరిని తీసుకోను. నీ యొక్క ఆ పని ఖాళీగా అలాగే ఉంటుంది. నీవు వెళ్ళి ఈ పరీక్షలో నెగ్గి వచ్చావా, ఒంటల్ని దాణా పెట్టేదానికి ఒంటలకి దాణా పెట్టేదానికి వేరే కుర్రాన్ని మాట్లాడుకుందాం, లేదా దురదృష్టవశాత్తు నీవు విఫలుడవై వెనక్కి వచ్చావా, నీ ఒంటల పని నీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పాడు. హఫీద్ తొణకలేదు, బెణకలేదు. ఆయన అందించిన ఆ కొత్త దుప్పటిని అప్పుడే గోడౌన్ నుంచి తెచ్చుకొని, అప్పుడే గోడౌన్ నుంచి తెచ్చిన ఆ కొత్త దుప్పటిని ఆప్యాయంగా తడిమాడు. అంటే నాకు సేల్స్ మ్యాన్ ఉద్యోగం వచ్చిందనమాట. అతని కళ్ళల్లో ఒక ఆనందం. అతడు మోకాళ్ల మీద నిలబడి రెండు చేతులు జోడించి పార్త్రోస్ వంక కళ్ళు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ, ఓ యజమాని, మీరు ఇంత సులువుగా మన్నిస్తారని, ఇంత సులభంగా నా కోరికను తీరుస్తారని నేను కళలో కూడా అనుకోలేదు. అయ్యా, మీరు దేవుడు, మీరు అప్పచెప్పబడిన ఈ పనిలో, మీరు అప్పచెప్పిన ఈ పనిలో నేను విజేతనై తిరిగి వస్తాను. ఓటమి అనేది నేను తెలుసుకో, ఓటమికి నేను దాసుడని కాను, నేను విజయాన్నే పొందుతాను. అప్పుడు పార్త్రోస్ ఆ కుర్రాడికి దగ్గరగా వచ్చి, ఫెయిల్యూర్ విల్ నెవర్ ఓవర్టేక్ యూ ఇఫ్ యువర్ డిటర్మినేషన్ టు సక్సీడ్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్. అంటే గెలవాలి గెలవాలి అనేటువంటి కాంక్ష నీలో ఎంత బలీయంగా ఉంటుందో అంత దూరంగా అపజయం అనేది నీకు దూరంగా పారిపోతూ ఉంటుంది. కాబట్టి గెలవాలనే కాంక్ష నాలో బలీయంగా ఉన్నంత కాలము ఓటమి అనేది నాకు ఎదురవ్వదు అనేటటువంటి ఉపదేశాన్ని ఆ కుర్రాడికి చెప్తాడు. ఏది నాతో పాటు మరోసారి చెప్పు అంటాడు. గెలవాలనే ఆకాంక్ష నాలో బలీయంగా ఉన్న కాలం ఓటమి అనేది నా దగ్గరికే చేరదు అని కుర్రాడు చెప్తాడు. ఏది మరోసారి చెప్పు. గెలవాలి అనే ఆకాంక్ష నాలో బలీయంగా ఉన్నంత కాలం ఓటమి అనేది నాకు దరిదాపులకు కూడా రాదు ఆ కుర్రవాడు మరొకసారి చెప్పాడు. సో సహబాష్ అని చెప్పేసి ఆ కుర్రాడి భుజం తట్టి ఆయన పంపిస్తాడు. ఆ కుర్రాడు ఆయన యొక్క ట్రేడ్ మార్క్, ఆ పార్త్రోస్ గారి కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్ నక్షత్రం, ఒక దుప్పటి మూలలో ఉండేటువంటి నక్షత్రం, అది ఉండేటటువంటి ఆ దుప్పటిని తీసుకుని బయలుదేరుతాడు. ఆ నక్షత్రం గుర్తుండే ట్రేడ్ మార్క్ ఉండేటటువంటి పార్త్రోస్ గారి కంపెనీ దుప్పట్లకు మార్కెట్లో ఎంతో విలువ ఉంది. సో ఖచ్చితంగా ఆయన దాన్ని అమ్ముకొని రాగలరు అనేటువంటి ఆత్మవిశ్వాసంతో అతడు ఒక గ్రామం వంక బయలుదేరుతాడు. వెనక నుంచి పార్త్రోస్ గొంతు వినిపిస్తుంది. ఆ గ్రామంలో ఇప్పుడు మా సేల్స్ బాయ్స్ ఎవరు సేల్స్ చేయలేకపోతున్నారు, కానీ ఒకప్పుడు అదే గ్రామంలో నేను రికార్డు స్థాయిలో ఈ దుప్పట్లను అమ్మాను, చూద్దాం మరి నువ్వు ఎంత మటుకు అమ్మగలవో, వెళ్ళి చూసిరా అని సాగనంపుతాడు. ఓ వెంటనెక్కి ఆ దుప్పటిని ఒక మంచి బ్యాగ్లో పెట్టుకొని, తోలు బ్యాగ్లో పెట్టుకొని, తన భుజానికి తగిలించుకొని వంటని అధిరోహించి వీర సైనికుడిలాగా బయలుదేరుతాడు హఫీద్. ఇదండి ఈ వారానికి ఈ పుస్తకం యొక్క రెండో భాగం. మనము వచ్చే వారం శుక్రవారం భారతీయ కాలమాన ప్రకారం సరిగ్గా 4:30 విందాం. ఈ గ్రంథం ఎంత బాగుంది కదా, ఎన్ని చక్కటి వాక్యాలు, ఎన్ని మోటివేషనల్ వాక్యాలు వచ్చాయి. ఇంకా ఈ గ్రంథంలోని అణిముత్యాలు లాంటి వాక్యాలను మనం వచ్చే వారం తెలుసుకుందాం. సో అప్పటిదాకా సెలవు. ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయాన్ని మీరు తెలుపుతారు కదా. సో ధన్యవాదాలతో మీ హ్యాపీనెస్ కోచ్, మీ రాయపెద్ది వివేకానంద్. విజయం మీదే.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు విజయం మీదే కార్యక్రమం. September 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.